విశిష్టమైనటువంటి కార్యాచరణ పద్ధతి గురువులు అందజేశారు. ఈ కార్యాచరణ పద్ధతికి ఈ 3 సంవత్సరాలలో మనము చేసుకోబోతున్నటువంటి ఈ క్రియాకలాపాలకి బీజాలు 1400 సంవత్సరంలో వేశారు. 1400 AD ఖచ్చితంగా డేట్ అది. జ్వాలాకుల్ మహర్షి చెప్పినటువంటి డేట్ స్పష్టంగా ఆయన చెప్పినటువంటి డేట్ ఏంటి అంటే, ఈ 3 సంవత్సరాలు మనం ఏమి చేయాలి, మానవ జాతి ఏమి చేయాలి అనేటటువంటి దానికి బీజారోపణ కార్యక్రమము 1400 సంవత్సరములో జరిగినది. మంత్ డేట్ కూడా చెప్పారు, కానీ వాళ్ళు దాన్ని చెప్పవద్దు అన్నారు, కనుక చెప్పను. వెతుక్కోండి పుస్తకాలలో. డేట్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. కొంచెం స్పీడ్గా నేను చెప్తున్నాను, తొందరగా చెప్తున్నాను, ఎందుకంటే నాకు చాలా తొందరగా ఉంది. అంచేదా ఈ సీడీలు మీరు రోజుకి ఎన్నిసార్లు వింటారో నాకు తెలియదు, కానీ కనీసము 1 సార్లైనా వినాలి మీరు. అదొక రూల్ లాగా పెట్టుకోండి. ఇవాళ నిన్న ఈ 4 రోజుల్లో నేను చెప్పబోయేటటువంటి సీడీలు మీరు కనీసము 21 సార్లు వినాలి ఒక్కొక్కటి. లేకపోతే నేను చెప్పినటువంటి అనేక పాయింట్స్ మీరు మిస్ అవుతారు. ఇందులో ఇప్పుడు నేను చెప్తున్నటువంటి ఈ పాయింట్ గుర్తుంచుకోండి, ఈ పాయింట్ యొక్క ప్రాముఖ్యత గుర్తుంచుకోండి. 20 07 20 08 20 09 20 10, అంటే 2010 గురువుల యొక్క ఎలక్షన్ క్యాంపెయిన్కి లాస్ట్ క్యాంపెయిన్కి లాస్ట్ డేట్. క్యాంపెయిన్ చేయటానికి ముందు అర్థమవుతుందా నేను చెప్తున్నాను అందరికీ? ఇది మీరు పొలిటికల్ యాంగిల్ నుండి తీసుకోండి, పొలిటికల్ భాషలోనే అర్థం చేసుకోండి. పాలిటిక్స్లో ఆ సాధారణ కార్యకర్తకి అసలేం తెలియదు, ఆ సంస్థకు ఉద్దేశాలు ఏంటి, ఆ సంస్థ ఏం చేయబోతోంది, ఎలక్షన్స్లో నుంచిన తర్వాత ఆ సంస్థ యొక్క లక్ష్యాలు ఏమిటి, సాధారణ కార్యకర్తకు అవగాహన లేదు. తప్ప ఐడియా ఉంటుంది వీళ్ళు ఇలా చేయబోతున్నారు. మనము ఈ 4 రోజులలో ఆ పై పైన గురువులు అందజేసేటటువంటి కార్యకలాపాలను అర్థం చేసుకోబోతున్నాం. సాధారణ కార్యకర్త, నా భాష అర్థమవుతుందా మీకు? వి విల్ బి ఎ వెరీ 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 ఆర్డినరీ వర్కర్ ఆఫ్ ది గురువు ఇన్ దీస్ 4 డేస్. కానీ ఆ సాధారణ కార్యకర్తల్లోంచే ఎవడో ఎలక్షన్ నుంచి ఉంటాడు, ఆ పార్టీ తరఫునే ఎవడో నుంచి ఉంటాడు, అలా చూసుకోవటానికి దమ్మున్న వాళ్ళు మిగతా 3 సంవత్సరాలు, అంటే 2008 గురు పూర్ణిమ, 2009 గురు పూర్ణిమ, 2010 గురు పూర్ణిమకి కార్యకలాపాలు చేపట్టండి. ఏం కార్యకలాపాలు చేపట్టాలి? అది కూడా నేను ఈ 4 రోజుల్లో చెప్పేస్తా. అంచేత వీఆర్ ఫర్ ది గురుస్, గురువుల కొరకు మనము పనిచేస్తున్నాం. పూర్వకాలంలో రాజులా పనిచేసేవాళ్ళు. రాజులు ఎప్పుడైతే దీనిని లక్ష్యాన్ని పెట్టుకుని చేసేవాళ్ళు వాళ్ళని సూర్యవంశరాజులు అని. ఇమం వివత్సతే యోగం, ఈ యోగ విద్య అన్నది సూర్యకిరణ విద్య అని గుర్తుంచుకోండి మీరు. యు ఫర్గెట్ అబౌట్ స్పిరిచువలిజం యాజ్ యు నో ఇట్. ఆధ్యాత్మికత గురించి, ముక్తి గురించి, దేవుడు గురించి మీకు ఉన్నటువంటి బుర్రలో ఉన్నటువంటి అన్ని ఆలోచనలు కూడా కడిగేసుకోండి. దండం పెట్టిన వాడికి ఇచ్చి దండం పెట్టని వాడికి ఇవ్వనటువంటి దేవుడు చాలా డేంజరస్ దేవుడు. భావార్థమవుతుందా? మీరేదో సాయిబాబా టెంపుల్ గడిపారు, ప్రతిరోజు ఏదో ప్రదక్షిణలు చేసేసారు, ఏదో పద్ధతి ప్రకారం ఇచ్చేం చేశారు, ఇట్స్ ఓకే, అవన్నీ తప్పని నేను అంటలే. కానీ అదే మాత్రమే చేయటం వల్ల కనుక భగవంతుడు మీరు చేసినటువంటి కర్మలకు తగిన ప్రతిఫలము ఇవ్వకుండా మీరు పూజలు చేశారు కనుక అర్హత లేకపోయినా మీకు ఫలితాలు వచ్చేయాలి అంటే అది తప్పు. ముందు అది అర్థం చేసుకోండి. పూజలకు విలువ లేదని నేను అంటలే. పూజలు మాత్రమే చేస్తే విలువ లేదు అంటున్నా. తేడా అర్థమైందా? పూజలు మానేయమని చెప్పటం లేదు, సాధనలు మానేయమని చెప్పటం లేదు. కానీ ఆ సాధనలకి ఒక లక్ష్యం ఉంది. ఆ లక్ష్యం మీకు తెలియాలి అంటే ఆధ్యాత్మికత అనేటటువంటి దానికి నిర్వచనం మీకు తెలుసుకోండి. ఇది ద ఆర్ట్ ఆఫ్ లివింగ్, జీవించే కళ. అంతే తప్ప ఏదో దేవుడిలో ఐక్యం అయిపోతారు, ఏదో కృష్ణుడు మీకు కంటి కనిపిస్తాడు, రాసలీలలు కనిపిస్తాయి, రామరావణ యుద్ధాలు జరుగుతాయి, తప్పు నోట్స్ అనేది. జీవించే కళ ఎవరికైతే జీవించే కళ వస్తుందో, ఒక మామూలు ఆర్ట్ ఉంటే రోడ్డు మీద బొమ్మలు గీస్తూ ఉంటాడు, చూసారా? పెన్ను చాక్తో దాంతో మనం ఆగి చూస్తాం, అతి సాధారణ కళ అది. కానీ ఏం చేసింది మిమ్మల్ని అది? నిలబెట్టింది కదా. ఒక బొమ్మను పెట్టి ఒక బొమ్మని డ్రా చేయగలిగేటటువంటి వ్యక్తి యొక్క కళ మిమ్మల్ని నిలబెట్టేయగలిగితే, అంటే నిలబెట్టడం అంటే నా ఉద్దేశం ఏంటి, అక్కడ చూడాలనిపించటం. జీవించే కళ తెలుసుకున్న వాళ్ళ జీవితాన్ని మనం చూడాలనిపిస్తుంది. వాళ్ళ ఫోటోలు మనం ఇంట్లో పెట్టుకుంటాం. మనం జీవించే కళ నేర్చుకున్నటువంటి వ్యక్తులను మనం మహాత్ములు అంటాం. మహాత్మా అనేటటువంటి పదము ఎవరికి వర్తిస్తుంది అంటే జీవించే కళ నేర్చుకున్నటువంటి వ్యక్తులు. ఈ మహా అనేటటువంటి పదము భూ భువః స్వః, అంతవరకు మనం అర్థం చేసుకుంటాం. ఈ తలాలు భౌతిక తలము, ప్రాణమయ తలము, మనోమయ తలము. కామమయ తలానికి నేను ప్రాణమయ తలము అనేటటువంటి మాట మీరు అవగాహన చేసుకోవటం మంచిది అని చెప్తున్నాను నేను. అంచేత జీవించే కళ మనం 3 క్షేత్రాలలో జరగాలి. భౌతిక తలంలో జరగాలి, ప్రాణమయ తలంలో జరగాలి, మనోమయ తలంలో జరగాలి. ఈ జీవించే కళ నేర్చుకోవాలి. భౌతిక తలంలో జీవించే కళ నేర్చుకోవడం చాలా సులభం. అసలు నువ్వేమి చేయక్కర్లేదు. అనన్యాశ్చింత ఎంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాధియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. యోగమము క్షేమము మనిషికి రెండుంటాయి. ఒకటి క్షేమం, ఉన్నది పోకుండా ఉండటం. రెండవది యోగము, లేనిది పొందటం. ఏదైనా మనం దేనికైనా ప్రయత్నించి అది మనం సాధించలేకపోతే ఏమంటాం? యోగం లేదయ్యా. యోగం అంటే అర్థమైంది కదా. యోగం అంటే ప్రాణాయామాలు చేయటం, ఆసనాలు వేయటం. ఎంత మూర్ఖత్వంలోకి వెళ్ళిపోయిందంటే మానవ జాతి. అసలు యోగ విద్య అనేటటువంటి దాన్ని చివరికి యోగాసనాల కింద మార్చారు. ఆ యోగాసనాలు కూడా ఎందుకుట అంటే రోగ నివారణకి, స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ రిమూవ్ చేయటానికి. భావన చెప్తుంది, అర్థం చేసుకోండి ఎంత తప్పు చేస్తున్నారో మానవులు. యోగము అనేటటువంటిది తస్మాత్ యోగి భవార్జున, మహాభారత యుద్ధంలో తపస్సులో శివుణ్ణి మెప్పించి ఓడించి ఇంద్రుడే అర్ధసింహాసనం పొందినటువంటి, ఊర్వశిని చూసి అమ్మ అనగలిగేటటువంటి వ్యక్తి అర్జునుడిని యోగింకా అన్నాడు. నువ్వు అతి కష్టం మీద ఉంగి, అతి కష్టం మీద నడువు ఉంచుకుని ఏదో రెండు మూడు ఆసనాలు వేసేసి చప్పట్లో నీకు నువ్వే కొట్టేసుకుని మేము యోగాసనాలు నేర్చేసుకుంటున్నాం, ఎందుకు ఈ డౌన్ఫాల్? ఆధ్యాత్మికత ఎంత నీచాతి నీచమైనటువంటి స్థితికి దిగజారిపోయింది అంటే అసిధారావ్రతము అని చెప్పబడేటటువంటి యోగ విద్య. అసిధారావ్రతం అంటే మీకు తెలుసా, కత్తి మీద సాము లాంటిది. కత్తి మీద సాము అంటే సాము చేస్తున్నంత వరకు వాడు ఒళ్ళు దగ్గర పెట్టి ఉండాలి, ఎక్కడ ఒళ్ళు దూరమైనా ఫినిష్. ఏం కత్తి మీద సాము చేస్తున్నారు మీరు? భావార్థం చేసుకోండి ఎందుకు చెప్తున్నాను. కత్తి మీద సాము అంటే వాళ్ళకి తెలీదా? ఉదాహరణలు ఇవ్వటం రాయటం, అది యోగ విద్య నేర్చుకోవటము అంటే కత్తి మీద సాము చేయటం. వెరీ వెరీ డేంజరస్ థింగ్, చాలా డేంజరస్ థింగ్. కనుక పూర్వకాలంలో ఇది ఇతరులకు చెప్పవద్దు. ప్రాక్టికల్స్లో వాటిలో కూడా సాధారణంగా మేము ఏం చెప్తామంటే ఇక్కడ చేసినటువంటి ప్రాక్టికల్స్ బయట చేయటానికి ట్రై చేయవద్దు. ల్యాబొరేటరీలో టీచర్ ఉంటాడు, ల్యాబ్ అసిస్టెంట్ ఉంటాడు, ల్యాబ్ టెక్నీషియన్స్ ఉంటారు. ఏదైనా కాస్త మీరు తప్పు చేస్తే వాళ్ళు సవరిస్తారు. కానీ ఈనాడు 1400 సంవత్సరంలో హిమాలయాలలో జరిగినటువంటి ఆ మీటింగ్లో మొట్టమొదటిసారి గురువులు ఒక నిర్ణయానికి వచ్చారు, మేము ఆధ్యాత్మికత మీద ఉన్నటువంటి రహస్యాలను ఓపెన్ చేసేస్తున్నాం. ఈనాడు గురువులు అందజేసినటువంటి పుస్తకాలలో ఆధ్యాత్మిక విద్య, ఆధ్యాత్మిక విద్య అంటే ఏం చెప్పానో గుర్తుంచుకోండి, హౌ టు లివ్, జీవించే కళ, దాని గురించి రహస్యాలు ఏమీ లేవు. ఇప్పుడు అన్ని భాషలలో ప్రపంచంలో వీరు ప్లస్ ఇతర ఆ దేశంలో దేశకాల పరిస్థితులు బట్టి వచ్చినటువంటి మహాత్ముల ద్వారా ఆ సైంటిఫిక్ థియరీ చెప్పబడింది. రహస్యాలు ఏమీ లేవు, అది గుర్తుంచుకోండి. మొట్టమొదటి పాయింట్ మీరు గుర్తుంచుకోవాల్సింది, ఆధ్యాత్మికతలో ప్రయత్నిస్తే మానవుడు ఈనాడు తెలుసుకోలేనటువంటి రహస్యాలు లేవు. ఎవరిథింగ్ ఇస్ ఓపెన్. ఎందుకు ఈ పని చేశారు గురువులు? ఎందుకు ప్రపంచానికి మేము చెప్తే తప్ప, లేకపోతే మేము ఎవరికి అధికారం ఇచ్చామో వాళ్ళు తప్ప ఇంకెవరు కూడా ఈ విషయాలు బయట చర్చించకూడదు, చెప్పకూడదు. అది ఎత్తేశారు. ఎందుకు ఎత్తేశారు? ఎందుకు ఎత్తేశారు అంటే మొట్టమొదట ఇంకొక రహస్యం ఇవాళ అర్థం చేసుకోండి. మనం శక్తిధారల మధ్య జీవిస్తున్నాము, ఇది మర్చిపోయాం మనం. మనకిది ఎలా అలవాటైపోయింది అంటే సైన్స్లో ఎయిర్ ప్రెషర్ గురించి చెప్తున్నప్పుడు ప్రతి మనిషి తల మీద మోర్ దెన్ 30,000 to 40,000 tons ఆఫ్ ఎయిర్ బరువు ఉంటుంది అని చెప్తారు. 20,000 to 40,000 నాకు కరెక్ట్గా సంఖ్య గుర్తులేదు, కానీ టన్ అంటే తెలుసు కదా, మీరందరూ చాలా సులభంగా ఎత్తగలరు ఒక టన్ బరువు. ఒక టన్ బరువు మీరు ఎత్తగలరా? ఊహించగలరా అసలు ఎత్తటానికి? కానీ మీ నెత్తి మీద ఎంత బరువు ఉంది? మోర్ దెన్ 20,000 to 40,000 tons ఆఫ్ ఎయిర్ అట్మాస్ఫియరిక్ ప్రెషర్ ఉంది. మరి మీరు నడుస్తున్నారు కదా, పరిగెడుతున్నారు కదా. ఈ మాట ఏ విషయంలో మీతో చర్చిస్తున్నాను? మనము శక్తిధారుల మధ్య ఉన్నాము,
యు ఆర్ ఏ పార్ట్ ఆఫ్ ఎనర్జీ కరెంట్. అది మనం మర్చిపోయాం,
ఆ విషయం మనకి గుర్తు లేదు. ఎందుకు ఈ విషయం నేను చెప్తున్నాను, మీకు శక్తిధారుల మధ్య మీరు ఉంటే, మీరు శక్తిని ఉపయోగించుకోగలిగితే మీరేమైనా చేసుకోగలరు. ప్రకృతిలో ఎలక్ట్రిసిటీ ఉంది, దాన్ని కంట్రోల్ చేసుకునేటటువంటి టెక్నాలజీని నేర్చుకున్నారు. ఇప్పుడు లైట్ ఉంది, మైక్ ఉంది, ఇంకా చాలా చాలా ఉంది. ఇదంతా దేని వల్ల వచ్చింది, ప్రకృతిలో ఉన్నటువంటి శక్తిధారులను మీరు ఉపయోగించుకుంటున్నారు కనుక. ఇది అర్థమైందా మీకు? వీఆర్ లివింగ్ ఇన్ ఏ సీ ఆఫ్ ఎనర్జీ, విర్ల్ పూల్ ఆఫ్ ఎనర్జీ, శక్తిధారుల మధ్య జీవిస్తున్నారు. 7 రకాల శక్తిధారలు ఎక్కడెక్కడెక్కడెక్కడ కలుస్తాయో అక్కడక్కడ ఒక చిన్న చిన్న చుడిగుండల్లాగా ఏర్పడుతుంది. చూశారు కదా గోదావరిలో వాటిలో అక్కడ ఇటువైపు నుంచి ఒక నీటి అల కొట్టుకుని ఇటువైపు నుంచి ఒక నీటి అల కొట్టుకుంటే ఆ మధ్యన ఏమవుతుంది, ఒక చిన్న చుడిగుండం ఏర్పడుతుంది. ఈ చుడిగుండం యొక్క ఉనికి ఎంతవరకు ఉంటుంది, ఈ శక్తిధార, ఈ శక్తిధార రెండు వైపుల నుంచి వచ్చేటటువంటి శక్తిధారలు కలిసి విలీనం అయిపోయేంత వరకు. అలాగా 7 శక్తిధారలు ప్రపంచంలో ఎప్పుడైతే కలుస్తాయో ఒక చోట చిన్న విల్లు పూలు ఏర్పడుతుంది, అది మానవ శరీరము. అంచేత మీ మానవ శరీరము 7 రకాలైనటువంటి శక్తిధారల కలయిక, చిన్న సుడిగుండం ఏర్పడింది. అంచేత ఈ సుడిగుండం కూడా దేనివల్ల ఏర్పడింది, శక్తిధారల వల్ల. ఎన్ని రకాల శక్తిధారలు, 7 రకాలైనటువంటి శక్తిధారలు. అది ముందు మీకు తెలియాలి. అది మీకు పూర్తి అవగాహనలోకి రావాలి. మీరు శక్తిహీనులు కారు అంటల్లో మీరు అనంతమైనటువంటి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి వ్యక్తులు అంటల్లో గురువులు అసలు అబద్ధం ఏమి చెప్పటం లేదు, లిటరల్లీ కరెక్ట్. శక్తిధారల కలయిక మీరే, మామూలుగా కాదు. 7 రకాలైనటువంటి శక్తిధారలు, 7 రకాలైనటువంటి శక్తిధారలు ఎప్పుడు కలిసినా అది ఒక విశ్వానికి దారితీస్తుంది, యూనివర్స్కి దారితీస్తుంది. దాన్ని సౌర కుటుంబం అంటాం. అంటే ఏ విధంగా అవుతే మన శరీరాలు 7 శక్తిధారల కలయికో అదే విధంగా సూర్యుడు కూడా 7 శక్తిధారల కలయిక. ఈ సామ్యం అర్థమైందా మీకు? అంటే మీకు 7 శక్తిధారలు 7 చక్రాలుగా మీ శరీరంలో ఉంటే సూర్యుడిలో కూడా 7 గ్రహాలుగా 7 శక్తిధారలు సూర్యుడిని నిలబెడుతున్నాయి. అంటే సూర్యుడి యొక్క ఉనికి ఎప్పుడు ఉంటుంది, ఈ 7 గ్రహాలు ఉంటే. మనిషి యొక్క ఉనికి ఎంతవరకు ఉంటుంది, మనలో ఉన్నటువంటి 7 చక్రాలు ఉంటే. కొంచెం హై లెవెల్ గడిపోతుందా, పర్వాలేదా, ఓకే, అర్థమవుతుందా, కన్ఫ్యూజ్ అవుతున్నారా? కన్ఫ్యూజ్ అవటానికి ఏం లేదు కదా ఇందులో. ఇమం వివత్సతే యోగం ప్రోక్తవాన అవ్యయం. అందువల్ల మొత్తము ఆధ్యాత్మిక విద్య, జీవించే కళ ఈ 7 చక్రాల మీదే ఆధారపడి ఉన్నది, సూర్యుడి మీదే ఆధారపడి ఉన్నది. అందువల్ల ద ఆర్ట్ ఆఫ్ లివింగ్ని మీరు ఇంకో రకంగా చెప్పదలుచుకుంటే సూర్యకిరణ విజ్ఞానము అని కూడా చెప్పవచ్చు. అది నేర్చుకోవాలి, ఆ విద్య నేర్చుకోండి. మరి ఆ విద్య నేర్చుకుంటే ఏమవుతుంది, కాశీలో మొన్నటి వరకు అంటే 1870 అంటే ఈ మధ్యకాలమేక, విశుద్ధానంద సరస్వతి అని ఒక యోగి జీవించి ఉన్నాడు. అతని దగ్గరికి రమణ మహర్షి యొక్క శిష్యుడు ఇంకా కానటువంటి పాల్ప్రంకను వెళ్ళాడు. కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోండి నేను అన్న మాట అన్నప్పటికీ, ఆయన రమణ మహర్షి యొక్క శిష్యుడు కాలే. పాల్ బ్రంటన్కి అప్పుడు రమణ మహర్షి అనేటటువంటి ఒక యోగి ఉన్నాడు, ఒక సిద్ధ పురుషుడు ఉన్నాడు, ఒక మహర్షి ఉన్నాడు అని తెలియదు. వెతుక్కుంటున్నాడు, ఇదంతా ఈ విషయాలు ఆయన ఎసెన్షియల్ సీక్రెట్ ఇండియా అనేటటువంటి పుస్తకంలో రాశాడు. నిన్నేదో పుస్తకం చెప్పినట్టున్నాను, ఇదేనా? ఎసెన్షియల్ సీక్రెట్ ఈజిప్ట్, తేడా అర్థమైంది కదా. ఈజిప్ట్ లో ఏం చెప్పాను నేను మీకు, 20 సంవత్సరాల వయసు కలిగినటువంటి వ్యక్తి యొక్క కళ్ళ పట్టుగా ఇచ్చాడు అన్నాను. మరి మీరు అర్థం చేసుకోగలగాలి, ఎందుకంటే స్పష్టంగా నేను అనేక రహస్యాలు పబ్లిక్ మీటింగ్లో చెప్పలేను. దీంట్లోనే ఒక పెద్ద రహస్యం ఏమిటి ఉన్నది ఈ మాటలో, ఇది చెప్పటంలో, మళ్ళీ మీకు గుర్తు చేయటంలో. సరే, ఈ పాల్ బ్రంకన్ గారు రమణ మహర్షి గురించి ఇంకా తెలియకుండా భారతదేశంలో ఎంతమంది యోగులు ఉన్నారు వాళ్ళ గురించి తెలుసుకోవటానికి ప్రయత్నం చేస్తూ కాశీకి వెళ్ళినప్పుడు విశుద్ధానంద సరస్వతి గురించి విన్నారు. వెళ్ళాడు, వెళ్ళాక యోగులేదో చాలా చమత్కారాలు సిద్ధులు అవి చేస్తారు కదా, మీకు ఏమైనా సిద్ధులు ఉన్నాయా అని అడిగాడు. నీకేం కావాలి అని, ఏం కావాలని నడకండి అంటే నాకు నవరత్నాలు కావాలంటాను నేను. మరి మీరు ఎలా ఇస్తారు అన్నాడు. నవరత్నాలేనా, మరి ఆ మూల మట్టి కుప్ప ఉంది చూసావా అన్నాడు. అప్పుడే పర్మిషన్ ఏం చేసింది అంటే గది తుడిచి ఆ మూల మట్టి చోట పెట్టింది, కొంచెం కుప్పడంతో తక్క తీసుకురావడానికి వెళ్ళింది పారబోయటానికి ఆ మట్టి తీసుకురాన్నాడు. నీకు ఏ రత్నం కావాలి అన్నాడు. సరే అతనికి, అతని అస్ట్రాలజర్ ఏం చెప్పేట్టా అంటే, నువ్వు ఒక జాతి నీలం పెట్టుకుంటే నీకు చాలా మంచిది అని. నేను నీలం కావాలండి, హ్యాపీ అమ్మట్టి నీలంగా మారిపోయింది, డైమండ్గా మారిపోయింది. అందులో ఒక రత్నము 1980లో ఆయన శరీరం వదిలాడు పాల్ బ్రంకన్. ఆ రత్నం అప్పుడు ఆయన క్రియేట్ చేసింది, నా దగ్గర ఇప్పటికీ ఉంది అని రాశాడు. అంటే కనికట్టు కాదు అని. ఇంకా ఏం చేయగలవు, నీకేం కావాలయ్యా చెప్పు. నేను విన్నాను భారతీయ యోగులు సరిపోయినటువంటి వాళ్ళని బతికించగలరు అని. బతికించగలరు, ఇప్పుడు ఇందాక అన్నంత కేర్లెస్నెస్ యాటిట్యూడ్ లేదు. ఇప్పుడు మరి వజ్రాలు చూశాడు కదా నవరత్నాలు. సరే, సూర్యాస్తమయం అయిపోయింది ఇప్పుడు, అంచేత రేపు ఒక పావురాన్ని తీసుకురా అన్నాడు. తీసుకొచ్చాడు, నెక్స్ట్ డే చంపేదాన్ని మెడగా తిప్పాడు, పడేసాడు పాల్ బ్రంకన్. చూసుకోవాలి చచ్చిపోయిందా లేదా అని. అనుమానమే లేదు సార్, ఏమీ దోకా లేదు, చచ్చింది. అయినా ఇంకోసారి పీకపిస్తు రెండో ట్విస్ట్ ఎందుకైనా మంచిది. సరే చచ్చింది, సరే ఆ కిటికీ తలుపులు తీరన్నాడు. తూర్పు వైపు వస్తున్నటువంటి సూర్యకిరణాలను ఒక మ్యాగ్నిఫైయింగ్ లెన్స్తో దాని కుడి కంటి మీద పడేటట్టు ఒక నిమిషం పాటు ఉంచాడు. చనిపోయినా పావుల యొక్క కుడి కంటి మీద సూర్యకిరణాలు పడేటట్టు బతికి. ఇదంతా ఎలా చేశారు, ఎలా చేశారు అంటే సూర్యకిరణాలతో చేశాను. సూర్యకిరణాలకి ప్రాణశక్తికి చాలా దగ్గర సంబంధం ఉంది, జీవించటానికి మనకి చాలా దగ్గర సంబంధం ఉంది సూర్యకిరణాలకి. యోగ విద్యలో కుడి కంటిని సూర్యుడుగాను, ఎడమ కన్నును చంద్రుడుగాను, మధ్య ఉన్నటువంటి దాన్ని అగ్నిగాను చెప్తాం మనం. సూర్య చంద్ర అగ్ని లోచన. ఈ విద్య మనం ఈ 3 సంవత్సరాలలో నేర్చుకోవాలి. మీరు నేర్చుకోవాలంటే నేను నేర్పడానికి రెడీగా ఉన్నాను, కానీ ఇలా పబ్లిక్లో నేర్పలేను. ఇంజనీరింగ్ చదివితే చాలా మంచిది అని పబ్లిక్గా లెక్చర్లు ఇవ్వచ్చు, మెడిసిన్ చదివితే చాలా మంచిది, దానివల్ల ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి అని నేను మీకు చెప్పవచ్చు, కానీ నిజంగా టీచింగ్ మొదలెట్టాలంటే మొట్టమొదట ఏం చేయాలి, మీరు క్వాలిఫై అవ్వాలి, ఎంసెట్ పరీక్ష పాస్ అవ్వాలి. అందరప్ప నేను వచ్చి నేర్చేసుకుంటాను అంటే నీకు యూ షుడ్ హ్యావ్ ఎ బ్యాక్గ్రౌండ్. ఆ బ్యాక్గ్రౌండ్ ఈ 4 రోజుల్లో నేను చెప్పబోతున్నాను. ఈ బ్యాక్గ్రౌండ్ మీరు నేర్చుకున్నా కూడా మీ జీవితాలు ధన్యమైపోతాయి. ఈ పాయింట్ మీకు గుర్తుంటే కబుర్లుగా కాదు ఆచరణ యోగ్యంగా మానవ శరీరము శక్తిధారల సమన్వయము. నో ఇట్ యాజ్ ఎ ఫ్యాక్ట్, నోట్తో చెప్పడం కాదు అది. మన శరీరము 7 రకాల శక్తిధారల సమన్వయము. దీన్ని ఏ స్థాయికి తీసుకువెళ్ళవచ్చు? సూర్యుడి యొక్క స్థాయి వరకు తీసుకెళ్ళవచ్చు. తీసుకెళ్తే ఏమవుతుంది? సౌర కుటుంబంలో నువ్వు చెయ్యలేనటువంటి పని ఏమీ ఉండదు, నీకు తెలియనటువంటిది ఏమీ ఉండదు. గురుర్ బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుర్ దేవు మహేశ్వర, సర్వజ్ఞత్వం వస్తుంది. ఎక్కడ సర్వజ్ఞత్వం? ఈ సూర్య కుటుంబంలో. మన సూర్యుడు చుట్టూ తిరుగుతున్నటువంటి ఎన్ని గ్రహాలు ఉన్నాయో అక్కడక్కడ ఏదేమి జరుగుతుంది, ఏవేమి మార్పులు వస్తున్నాయి, ఎందుకు వస్తున్నాయి అనేటటువంటి సర్వజ్ఞత్వం వస్తుంది ముందు మీకు. సర్వజ్ఞత్వం వచ్చాక 2వ స్టెప్ ఏంటి అంటే మీరు అక్కడికి వెళ్ళగలగాలి. సర్వవ్యాపకత్వం తెలాసిందన్నింటికి. మీరు ఇక్కడే కూర్చుని చంద్రుల్లో ఏముంది, సూర్యుల్లో ఏముంది, కుజగ్రహంలో ఏముంది, శుక్రగ్రహంలో ఏముంది, సర్వజ్ఞత్వం. సర్వవ్యాపకత్వం అంటే ఏంటి? మీరు చంద్రుల్లోకి వెళ్ళగలగాలి, శుక్రగ్రహంలోకి వెళ్ళగలగాలి, కుజగ్రహంలోకి వెళ్ళగలగాలి. ఎన్ని గ్రహాలు ఉన్నాయో అన్ని గ్రహాలు. కానీ కండిషన్ ఏంటి? లిమిట్ అన్ని చోట్లకి వెళ్ళలేరు మీరు. మన సౌర్య కుటుంబంలో, మన సోలార్ సిస్టంలో ఎన్ని గ్రహాలు ఉన్నాయో అన్ని చోట్లకి వెళ్ళగలుగుతారు. ఇచ్చేత యు ఆర్ ఎ పార్ట్ ఆఫ్ ది సన్. ఇది మీరు గుర్తుంచుకోవాలి. సూర్యుడు నుంచి మీరు భిన్నముగా లేరు. అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం యత్ పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురువే. శ్లోకాలు చదువుతారు మీకు అర్థమైందా ఈ భావం ఏంటో? యు ఆర్ ఎ పార్ట్ ఆఫ్ ది సన్. ఆ కాలికి ముళ్ళు గుచ్చుకుంటే నాకు ఇక్కడ నొప్పి తెలుస్తుంది. మనం చేస్తున్నటువంటి పనులకి సూర్యుడికి అక్కడ ప్రభావితం అవుతుంది. మరి ఆ ప్రభావితం అవుతున్నటువంటి సూర్యుడు ఏం చేయాలి? మనం చేస్తున్నటువంటి తప్పు పనులు అవి చేస్తూ ఉంటే మన చక్రాలు ప్రభావితమై మన శరీరాలు రోగగ్రస్తం అవుతాయి. మరి మనము పృథ్వీ గ్రహంలో ఉన్నటువంటి 84 లక్షల జీవరాశులలో ఒక జీవరాశి మనం. కొంచెం మన గురించి గొప్ప చెప్పుకుందాం. చాలా గొప్ప మనకి. ఈ సృష్టి అంతా మన కోసమే ఏర్పడింది అనేటటువంటి ఒక అపోహ ఉన్నది. ఎంత మూర్ఖత్వమో అర్థం చేసుకోండి. సౌర కుటుంబంలో 777 గ్రహాలు ఉన్నాయి అని ఆధ్యాత్మిక శాస్త్రం చెప్తుంది. సైన్స్కి కూడా ప్రస్తుతం 14, 15 తెలుసు. అక్కడ కూడా డిషం డిషములు అవుతున్నాయి. ప్లూటో గ్రహం అవునా కాదా డౌట్ వాళ్ళకి. కానీ మన జీవించే కళ, సూర్యకిరణ విజ్ఞానము గురించి చెప్పేటటువంటి ఈ కళ ఏం చెప్తుంది అంటే మనకి 777 గ్రహాలు ఉన్నాయి సూర్యుడి చుట్టూ. ఆ 777 గ్రహాలలో ఒక గ్రహము పృథ్వీ గ్రహము. పృథ్వీ గ్రహము ఎన్నింటిలో ఒకటి? 777 గ్రహాల్లో. అంటే పృథ్వీ గ్రహానికి ఎంత విలువ ఉందో మీకు తెలిసిపోయింది కదా. ఇట్ ఈస్ 1 of the 777. ఇది పోతే కూడా లెక్క తెలియదు సూర్యుడికి. ఈసోటెరిక్ ఎస్ట్రాలజీ అని జ్వాలాకుల్ మహర్షి ఒక పుస్తకం రాశాడు. ఈ విషయాలకు అథారిటీ కావాలి అంటే ఆ పుస్తకం రిఫర్ చేసుకోండి. ఎక్కడి నుంచి చెప్తున్నానో చాలా మందికి డౌట్ రావచ్చు. ఆ పుస్తకం ఆధారంగా చెప్తున్నాను. ఈ 777 గ్రహాలలో ఒకటి అయినటువంటి పృథ్వీ గ్రహం మీద 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. జీవరాశి అంటే నా ఉద్దేశం ఏమిటి? పులి, పులి జాతికి సంబంధించింది. పిల్లి కూడా పులి జాతికి సంబంధించింది. అంటే కేటగరైజేషన్ ఆర్గనైజ్ ఎలా చేశారో అర్థమైందా? విభజన పులి శ్రేణికి సంబంధించినటువంటి జీవరాశి అంటే పులులు, సింహాలు, పిల్లులు అన్నీ వచ్చేస్తాయి అందులోకి. కుక్క జాతికి సంబంధించింది అంటే తోడేళ్ళు, నక్కలు ఇవన్నీ కూడా వచ్చేస్తాయి. ఇది రాశి జీవరాశి అంటే. ఇలాంటి జీవరాశులలో 84 లక్షల జీవరాశులు ఉన్నాయని కనిపెట్టారు మన శాస్త్రజ్ఞులు. అంటే ఇమాజిన్ ద డెప్త్ ఆఫ్ ది సైన్స్ ఆఫ్ సోలార్ సిస్టమ్. జువాలజీకి ఇప్పుడు అసలు ఎంతమంది, నిన్న ఓ పేపర్లో వేశాడు నేను, కటింగ్ పెట్టుకోలేదు కానీ, గోల్డెన్ యాంటెల్, ఒక కొత్త రకమైనటువంటి చీమ కనిపించింది, ఫోటో వేశాడు వాడు. ఆ చీమ యొక్క లక్షణాలు ఏంటంటే స్పైడర్ కమ్ యాంటెల్. స్పైడర్ అంటే సాలెపురుగు యాంటె మధ్య హైబ్రిడ్ లాంటిది అని ఫోటో వేశాడు. ఒక 5-6 రోజుల కిందట వేశాడు ఆ ఫోటో. కొత్త రకమైనటువంటి ప్రాణిని, జీవరాశిని కనిపెట్టామని. ఎందుకు ఇది చెప్తున్నాను, మోడర్న్ జువాలజీ అని మీసాలు తిప్పుకునేటటువంటి ఈ సైంటిస్టులకు ఏమి రాదు, కానీ దే ఆర్ వెరీ ఆనెస్ట్, రాదు అన్నది ఒప్పుకుంటారు వాళ్ళు, అందువల్లే వాళ్ళు ఎదుగుతున్నారు. ఇక్కడ ఆధ్యాత్మికతలో మీకు అన్నీ వచ్చు అనుకుంటారు, అది గొడవ. నోటి మాటలు కాదు కావాల్సింది, మీకు ఈ 84 లక్షల జీవరాశుల గురించి తెలిస్తే పృథ్వీ గ్రహం మీద సర్వజ్ఞత్వం వస్తుంది మీకు. కానీ ఏ సర్వజ్ఞత్వం గురించి నేను మాట్లాడుతున్నాను? 777 గ్రహాలలో ఉన్నటువంటి సర్వజ్ఞత్వం. తేడా అర్థమవుతుందా? ద డిఫరెన్స్ బిట్వీన్ ద యోగా సైన్స్ అండ్ మోడర్న్ సైన్స్. అసలు మీరు ఊహించలేరు దాన్ని. అందుకే మనయ కాంక్ష స్థితితో జగత్ అంటాడు శ్రీకృష్ణుడు. ఈ పొక్క జగత్ ఏముందయ్యా బాబు, నా ఒక అంశ అంటాడు. అంచేత పృథ్వీ గ్రహం మీద ఉన్నటువంటి 84 లక్షల జీవరాశులలో మనిషి ఒక్కడు. 777 గ్రహాలు సూర్యుడు చుట్టూ తిరుగుతున్నాయి, అందులో పృథ్వీ గ్రహం ఒకటి. ఆ పృథ్వీ గ్రహం యొక్క ఉపరితలము మీద 84 లక్షల జీవరాశులు జీవించి వాటి పరిణామ క్రమంలో ఎక్కడికి పోతున్నాయో మనకి తెలియదు. ఆ మనిషి వైజాగ్ లో కూర్చొని కబుర్లు చెప్తున్నాడు. మనం ఉంటే ఎంత, లేకపోతే ఎంత, మీకు అదే అర్థం అవ్వాలి ముఖ్యమైనది. నీ ఉనికి సృష్టికి ముఖ్యము కాదు, అభావన, ఆ అకించనత్వం. నువ్వు ఉన్నావు లేకపోయినా ఉంటే ఇంకేత, నువ్వు లేకపోయినా పృథ్వీ గ్రహం మీద ఇంకా ఎన్ని ఉంటాయి? 83,99,999 జీవరాశులు నడవాలి. అంచేత ఇదంతా ఎందుకు చెప్తున్నాను, ఈ సృష్టి ఒక నియంత ద్వారా శాసించబడుతోంది. దట్ ఈస్ ద కంట్రోలింగ్ ప్రిన్సిపల్. నియంత అంటే డిక్టేటర్ అనుకోండి, మనం ప్రతి మాటని ధ్వంసం చేసి భారిస్తాం. నియంత అంటే నియంత్రణలో ఉన్నదే అనే నా ఉద్దేశం. నియంత్రణ అంటే అర్థం ఏంటి? నియమానుసారం నువ్వు ఉంటే నువ్వు అలా వెళ్ళిపోతూ ఉంటావు, నియమానుసారం నువ్వు వెళ్తూ ఉంటే. దానినే మన యోగ శాస్త్రం ఏం చెప్తామంటే ధర్మో రక్షతి రక్షిత. సైన్స్ యొక్క నియమాలను నువ్వు పాటించు, సైన్స్ నీకు రక్షణ ఇస్తుంది. ఎలాగా? ఎలక్ట్రిసిటీ యొక్క నియమాలు ఉన్నాయి. ఫారడే ఎలక్ట్రిసిటీ కనిపెట్టినప్పుడు ఏ నియమాలు ఉన్నాయో, ఇంత కంప్యూటర్ టెక్నాలజీ డెవలప్ అయ్యి అంతర్గ్రహయాత్ర చేయటానికి కావలసినటువంటి శక్తి కూడా ఆ ఎలక్ట్రిసిటీ నియమాల వల్లే మనం చేస్తున్నాం. ఇది సైన్స్ తెలిసిన వాళ్ళందరికీ తెలుసు. అంటే ఎలక్ట్రిసిటీ ఫ్లాప్ అయిందనుకో, ఏ యంత్రము పనిచేయదు, ఏ యంత్రము పనిచేయదు. అంచేత ఈ మొత్తము సృష్టి 7 శక్తిధారల కలయిక. ఒక గ్రహము అయినా 7 శక్తిధారల వల్లే ఏర్పడుతుంది, ఒక దోమ అయినా 7 శక్తిధారల వల్లే ఏర్పడుతుంది, ఒక ఏనుగైనా 7 శక్తిధార ఏర్పడుతుంది. ఏదైనా ఈ సృష్టిలో అశరీరధారులు కూడా దేనివల్ల ఏర్పడతారు? ఏడు శక్తిధారల వల్ల ఏర్పడతాయి. అందువల్ల ఈ ఏడు శక్తిధారల గురించి మీకు అర్థమైపోతే మీరేం చేయగలరు? ఎలక్ట్రిసిటీ గురించి అర్థమైపోతే ఎలక్ట్రికల్ యంత్రం ఏదైనా మీరు బాగు చేయగలరు, ఉపయోగించుకోగలరు కాదా? మరి ఏడు శక్తిధారల గురించి మీకు అర్థమైపోతే ఏమవుతుంది? మొత్తము ఈ సౌర కుటుంబాన్ని మీరు కంట్రోల్ చేయగలరు, నియంత్రణ చేయగలరు. దాట్ ఈజ్ అవర్ గోల్ ఇన్ 3 ఇయర్స్. ఈ విద్యను ఈ సైంటిఫిక్ గా మానవ జాతికి అందజేసే గోల్ ఇది. మనం ఏం చేస్తున్నాం? పూజ చేసి ఓ ఆర్తి చేసి మేము దేవాలయానికి వెళ్తున్నాం అంటే ఎట్లా అయ్యా? యోగ విద్య ఎక్కడ? ఆ విశాల మీకు అర్థం అవ్వాలి. అయితే చాలా మంది నాతో చాలా విచిత్రంగా చెప్తూ ఉంటారు. మొన్న ఎవరో హైదరాబాద్లో నేను మాట్లాడుతూ ఉంటే కుండలిని గురించి మా తెలుసు అన్నాడు. అమ్మయ్య కుండలిని గురించి తెలిసిన ఒక వ్యక్తి అయినా దొరికాడు అనుకున్నాను. సరే చెప్పన్నాడు. చెప్పడానికి ఏముంది? కుండలిని ఉంటుందయ్యా అన్నాడు. ఎక్కడ ఉంటుందయ్యా? నీకు తెలీదా? మూలాధార చక్రంలో 2½ కాయిల్స్ ఉంటాయి. ఓహో, మరి ఆ 2½ కాయిల్స్ తిరిగి ఉన్నటువంటి ఆ కుండలిని పైకి లేపటం ఎట్ట? ప్రాణాయామం ద్వారా లేపు. వాడికి రాదు, నాకు రాదు. నేను అడుగుతున్నాను, వాడు చెప్తున్నాడు జవాబులు. భావం అర్థమైందా? నీ శరీరంలో కుండలిని అనేది ఒక శక్తి ఉందిట, దాన్ని లేపాలిట. అది లేస్తే ఏమైపోతుంది? అబ్బో ఏదైనా అయిపోవచ్చు. మీకేం తెలిసింది కుండలిని గురించి? మీకు అర్థమైందా? నాకేం అర్థం కాదు. మీకు అర్థమైందేమో నాకు తెలియదు, కానీ ఇది తెలుసును అనుకునేటటువంటి భ్రాంతితో జీవిస్తున్నటువంటి అనేక మూర్ఖులు ఉన్నారు. మీరు కోపాలు మాత్రం తెచ్చుకోకండి ఆ మాట అన్నాను. మూర్ఖత్వం ఎందుకది? ఇఫ్ యూ డోంట్ నో హౌ టు యూజ్ ఇట్, ఇట్ ఈస్ ఎ వేస్ట్. పేరు చెప్తే ఏం లాభం? అది నేర్చుకోవటానికి ఎవరు ప్రయత్నం చేయటం లేదు. ఈ సంస్థలో, ఈ గురువుల యొక్క పుస్తకాలలో ఈ విద్య అంతా ఉన్నది. మొత్తం ఈ విద్య ఉంది. వాళ్ళ పుస్తకాలు మీరు చదవాలి, స్వాధ్యాయం చేయాలి. చదవటం అంటే ఉపయోగించుకోగలగడం. తెలిస్తే ఏం లాభం మీకు? ఉపయోగించుకోగలగటం నేర్చుకో. శరీరంలో ఉన్నటువంటి ఎలక్ట్రిసిటీని మనం ఉపయోగించుకోలేకపోతున్నాం. జస్ట్ ఈజ్ ద పవర్ హౌస్, లిటరల్లీ ఎలక్ట్రికల్ పవర్ హౌస్. ఈనాడు మీరు బాహ్య జగత్తులో ఎలక్ట్రికల్ ఆపరేటర్స్ ద్వారా ఏమి చేస్తున్నారో అవన్నీ కూడా ఈ శరీరం ద్వారా చేయవచ్చు. మీకు మెషిన్స్ అక్కర్లే, ఏమి అక్కర్లే. అన్నిటికంటే చాలా సులభమైంది ఏంటి అంటే, మీరు ధ్యానానికి కూర్చుంటే కనీసం 6 అంగుళాలు భూమి మీద నుంచి పైకి లేవవచ్చు. లెవిటేషన్ చాలా ఈజీ అది. మళ్ళీ ఎంతమంది చేయగలం? నన్ను అడగండి, నాకు రాదు. కానీ ఇది గోల్, ఇది లక్ష్యం. క్రియాయోగాలో మీకు మొట్టమొదట వచ్చేటటువంటి రిజల్ట్ ఇది. మొదటి 2 నెలల లోపల మీరు భూమి మీద నుంచి పైకి లేస్తారు, గ్యారంటీగా లేస్తారు. కాదండి, మేము 10 ఏళ్ల బట్టి చేస్తున్నామండి. భూమి నుంచి లేవటం ఏంటి సార్? అసలు భూమికి అతుక్కుపోతున్నాం. ఎందుకు అతుక్కుపోతున్నారు? తిమ్మిరెక్కి అతుక్కుపోవటం అంటే, ఇప్పుడు కాళ్ళు ఇలా మడతపెట్టి కూర్చున్నా అనుకోండి, మీరు లేవాలనుకున్నా కాళ్ళు తిమ్మిరెక్కితే ఏమవుతాయి? రివర్స్ వస్తుంది. క్రిటిసిజంకి చెప్పటం లేదు, అర్థం చేసుకోండి. మన యోగ విద్య ఏ స్థాయి యోగ విద్య? ఎంత ఎత్తుకు ఎదగాలి మనం? ఎంతలో ఉన్నాం? ముందు ఇది తెలియాలి మనకి. చెప్పేవాళ్ళు లేరు ఎవరు. మాకెందుకంటే మాకెందుకు అంటున్నారు. నేను మాత్రం ఒకటే నిర్ణయించుకున్నాను, చెప్పదలుచుకుంటే ఖచ్చితంగా మనిషి వింటాడు. తెలివైన వాడే మనిషి, వాడికి తెలియక ఈ గొడవ అంతా. ఎందుకు ఈ ఎలక్ట్రిసిటీ గురించి చెప్తున్నాను, మనస్సు అన్నా ఎలక్ట్రిసిటీ అన్నా ఒకటే, చిత్తము కుండలిని అన్నా ఒకటే. అంటే ఈ శక్తిని మీరు ఆల్రెడీ ఉపయోగించుకుంటున్నారు. మీతో చెప్పాను కదా, మీ శరీరాలు ఆ ఏడు శక్తి కేంద్రాలు ఉన్నాయి, దోమలోనూ ఆ ఏడు శక్తి కేంద్రాలు ఉన్నాయి, పరమాణువులోనూ ఆ ఏడు శక్తి కేంద్రాలు ఉన్నాయి. అందువల్లే పరమాణువులు మీరు ఉపయోగించుకోగలిగితే అంత ఎనర్జీ వస్తుంది, యాటమిక్ ఎనర్జీ అని. ఒక పరమాణువులో అంత అద్భుతమైనటువంటి శక్తి ఉంటే కోట్లాను కోట్ల సెల్స్ నిర్మాణంతో, సెల్స్ కొన్ని కోట్ల పరమాణువుల కలియకతో ఏర్పడుతుంది, అది గుర్తుంచుకోండి. అది సైంటిఫిక్ దాంట్లో ఒక్కొక్క సెల్ ఏర్పడాలి అంటే, ఒక జీవకోశం ఏర్పడాలి అంటే ఓ డిఎన్ఏ ఉంటుంది, ఓ ఆర్ఎన్ఏ ఉంటుంది. మీ మొత్తము ఆలోచన విధానము, మీ కళ్ళ యొక్క రంగు, మీ జుట్టు, మీ పొడుగు, మీ ఒడ్డు, ఇదంతా కూడా దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే ఆ చిన్న సెల్ మీద ఆధారపడి ఉంటుంది. ఆ సెల్ కొన్ని కోట్ల పరమాణువుల కలయిక, అంటే కొన్ని కోట్ల పరమాణువుల కలయికతో ఒక జీవకోశం ఏర్పడుతుంది. జీవకోశం, ఆ జీవకోశాలు కొన్ని కోట్లాను కోట్లకు ఏర్పడితే ఈ మానవ శరీరం ఏర్పడుతుంది. ఒక యాటంలోనే అంత శక్తి ఉంటే మీ మానవ శరీరంలో ఎంత శక్తి ఉంటుందో ఊహించుకోండి. మీరు ఆ శక్తిని ఆధ్యాత్మిక బయటకు తీసుకొచ్చింది, అది మనం నేర్చుకుంటున్నాం. ఒక యాటమిక్ ఎనర్జీ కంటే ఎక్కువ శక్తివంతమైనటువంటి శక్తి గురించి మాట్లాడుతూ దాని నియమాలు ఏమీ తెలుసుకోకుండా మీరు ఉపయోగించుకుంటామంటే ఎట్లా ఉపయోగించుకుంటారు? అది మనం నేర్చుకోబోతున్నాం. దానికి ఈ పుస్తకంలో ఏడు రకాలైనటువంటి సాధనలు ఇచ్చాను. గురు పరంపర యొక్క సాధనలు, ఒక్కొక్క సాధన మీ శరీరంలో ఉన్నటువంటి ఒక్కొక్క శక్తి జాగరణకి ఉపయోగపడుతుంది. ఒక రోజులోన ఓ ఎలక్ట్రికల్ ఇంజనీర్ అవ్వాలి, ఒక రోజులో అవ్వగలవా? ఫోటో క్లాస్ నుంచి 10వ క్లాస్ వరకు ముందు మామూలు ఎడ్యుకేషన్ రావాలి నీకు. ఇంటర్మీడియట్ లెవెల్లో ఒక ఇంజనీరింగ్ దానికి నీకు జాయిన్ అయ్యే అర్హత రావాలి, ఎంసెట్ పరీక్ష రాసుకుని దాని తర్వాత IEEE జాయిన్ అవ్వాలి. కాదంటే నేను ఇంకో దాంట్లో జాయిన్ అవుతానంటే ఎలక్ట్రికల్ ఇంజనీరు కాలేదు కదా. అక్కడ ఎన్నాళ్ళు చదవాలి? 5 ఏళ్ళు చదవాలి, అంటే ఇంటర్మీడియట్ వరకు 12, దాని తర్వాత 5 ఏళ్ళు, 17 సంవత్సరాలు కష్టపడితే ఇంకో పనేమీ చేయకుండా ఇంకో ఉద్యోగం చేయవు, నువ్వు కుటుంబం చూసుకోవు, తల్లిదండ్రుల మీద పడి నాకు ఇంత ఫీజు కావాలి, అంత డబ్బు కావాలి అని అడుగుతావు. నువ్వు ఇస్తావు కూడా తల్లిదండ్రులు, ఇస్తే వాడు ఇంజనీర్ అవుతున్నాడు. మరి ఈ శక్తిధారుల గురించి మీరు ఏమీ ప్రయత్నం చేయకుండా, ఏమీ తెలియకుండా, ఏబిసిడీలు కూడా తెలియకుండా ఎట్లా వస్తుంది? అందుకు రహస్యంగా ఉంచారు వాళ్ళు. కానీ ఇప్పుడు ఓపెన్ యూనివర్సిటీ సిస్టమ్ వచ్చేసింది, అందువల్ల ఇప్పుడు మీరు కష్టపడి ఆ రహస్యాలను నేర్చుకోగలిగితే ఎవడైనా నేర్చుకోవచ్చు, ఎవడైనా నేర్చుకోవచ్చు. దీనికి గురువులు మన వెబ్సైట్లో లాగే ఓ విచిత్రమైనటువంటి ప్రక్రియ కనిపెట్టారు, పాస్వర్డ్స్ పెట్టారు. ఇప్పుడు మామూలుగా పుస్తకం అంటే ఎవడైనా కొనేసి చదువుకోవచ్చు. వెబ్సైట్లో మీరు కనుక ఆ విషయాన్ని నేర్చుకోవాలంటే మొట్టమొదట వెబ్సైట్ పేరు తెలియాలి మీకు. పేరు తెలిసాక వెబ్సైట్లోకి వెళ్ళాక పాస్వర్డ్ తెలియాలి. పాస్వర్డ్ తెలియకపోతే ఆ వెబ్సైట్ తయారు చేసిన వాడే పాస్వర్డ్ మర్చిపోయాడు అనుకోండి, అవుతుంది ఒక్కొక్కసారి, అప్పుడేమవుతుంది? అర్థమవుతుందా? ఈ పాస్వర్డ్స్ యొక్క విచిత్రమైనటువంటి కలయిక గాయత్రి మంత్రంలో పెట్టారు మన గురువులు. అంటే ప్రకృతిలో ఉన్నటువంటి ఏడు శక్తిధారులకి కావలసినటువంటి పాస్వర్డ్స్ గాయత్రి మంత్రంలో ఉన్నాయి. కానీ నేను గాయత్రి మంత్రం చేస్తున్నాను, పాస్వర్డ్ వస్తుందా రాదు? గురువులు భలే తెలివైన వాళ్ళు. ఎప్పుడైతే గాయత్రి మంత్రం సూర్యుడికి సంబంధం ఉంది అని మాత్రమే చెప్పారు తప్ప గాయత్రి మంత్రంలో ఉన్నటువంటి ఏ ఏ అక్షరాలు ఎలా కలిపితే ఆ సూర్యుడి యొక్క ఏడు కిరణాల యొక్క శక్తిధారులు తయారవుతాయో వాళ్ళు చెప్పలేదు. అది చెప్పలేదు కనుక వాళ్ళు చాలా ధైర్యంగా నన్ను పిలిచారు. చేసుకోండి, మీ ఇష్టం, గాయత్రి ఇస్ ఓపెన్ టు ఆల్, చేయి. నార్మల్ ఎడ్యుకేషన్, నార్మల్ ఇంటెలిజెన్స్ వస్తుంది, అందులో డౌట్ లేదు. పవర్ ఇస్ పవర్, నీకు తెలిసినా తెలియకపోయినా. కానీ శక్తిధారలతో నీకు సంబంధం ఏర్పడాలి అంటే, ఆ ఏడు శక్తిధారలతో నీకు సంబంధం ఏర్పడాలి అంటే, యూ హ్యావ్ టు డెవలప్ యువర్ సెల్ఫ్. ఎలా? సాఫ్ట్వేర్ లోడ్ చేస్తున్నప్పుడు మీరు సాఫ్ట్వేర్ కొనుక్కొస్తారు, కొనుక్కొచ్చాక మీరు మీ కంప్యూటర్లో పెడతారు. ఏం చేశాక? కొనుక్కు రావాలి. పైరసీ ఇక్కడ కుదరదు. దొంగగా, దొంగతనంగా సాఫ్ట్వేర్ నేను డౌన్లోడ్ చేసేసుకు చేసేవాళ్ళు మన వాళ్ళు చాలామంది ఉన్నారు. అది ఇక్కడ కుదరదు, దొంగతనం కుదరదు ఇక్కడ. అంచేత ఆ సాఫ్ట్వేర్ని కొనుక్కు రావాలి. కొనుక్కొచ్చాక కనుక నువ్వు నీ బ్రెయిన్లో అది పెట్టావనుకో, అదే చెప్తుంది ఏం చేయాలి. ఈ అనుభవం ఉందా కంప్యూటర్ వాళ్ళకి? ఇది అర్థం అవుతుంది. సాఫ్ట్వేర్ కనుక అక్కడ పెట్టి నువ్వు ఆన్ చేస్తే నెక్స్ట్ 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 అన్నది చెప్తూ ఉంటుంది. అది చెప్తూ ఉన్నట్టు నెక్స్ట్ నెక్స్ట్ చేయాలి తప్ప మొదటి చేసి డైరెక్ట్గా చివరికి వెళ్ళిపోతాను అంటే కుదరదు. ఇంకా ఈ సాఫ్ట్వేర్ని కొనుక్కోవడానికి ఒక చిన్న ప్రక్రియ ఉన్నది. ఆ ప్రక్రియని యోగ నిద్ర అంటాం మనం. అందుకు ఇదంతా చెప్పుకొచ్చింది. మేము యోగ నిద్ర ప్రాక్టీస్ చేయమండి. నువ్వు చచ్చిన యోగివి కాలేవు. డోంట్ ఎస్పైర్ ఇట్. చాలా స్పష్టంగా నేను చెప్తున్నాను. ఈ గురు పరంపర చెప్పింది అన్నీ చేస్తే మీకు ఆ సబ్జెక్ట్ వస్తుంది తప్ప ఒక్కొక్క గురువుని చేస్తే రాదు. ఫిజిక్స్ మాత్రమే చదువుతాను అంటే ఇంటర్మీడియటే పాస్ అవ్వలేవు. ఇంకెంఎస్సీ ఫిజిక్స్ ఏం చదువుతావు? కానీ ఎంఎస్సీ ఫిజిక్స్లో మాత్రం ఫిజిక్స్ మాత్రమే చదవాలి. గందరగోళం అర్థమైందా? ఎం నేతి నేతి వచ్చిన నిగమావచ్చు ఆ యాంగిల్లో. ఎంఎస్సీ ఫిజిక్స్లో నువ్వేం చదువుతావు? ఫిజిక్స్ మాత్రమే చదువుతావు. కానీ ఫిజిక్స్ మాత్రమే చదవాలి అంటే ఇంటర్మీడియట్లో ఫిజిక్స్ మాత్రమే చదివితే సరిపోదు. ఉదాహరణ అర్థమైందా? అన్నిదే, తర్వాత స్పెషలైజేషన్. పేరులో నిద్ర ఉంది కదా, మాస్టారు నేను యోగ నిద్ర వేశాను, దాని నిద్ర పట్టిందండి. పడుతుంది, కానీ నిద్రపోవటానికి కాదు. ఇది దేనికి చెప్తున్నాను నేను? ఇదంతా దేనికి చెప్తున్నాను అర్థమైందా? ప్రకృతిలో ఉన్నటువంటి ఆ ఏడు శక్తిధారులు మీ బ్రెయిన్లో సాఫ్ట్వేర్గా కిందకి దింపుకోగలుగుతారు. దింపుకున్నా సరిపోదు. దింపుకున్నాక ఏం చేయాలి? మళ్ళీ దాన్ని అందులో పెట్టుకోవాలి. దాన్ని మళ్ళీ అందులోకి ఏం చేస్తారు? లోడ్ చేయాలి. కానీ ముందు దింపుకోవాలి కదా. అర్థమైందా? కళ్ళు మూసుకోండి, హాయిగా రిలాక్స్డ్గా కూర్చోండి. అందులో యోగ నిద్ర మీద స్పెషలైజ్ చేసినటువంటి ఒక సంస్థ ఉంది. ఆ సంస్థాధిపతి 4 సంవత్సరాల వయసులో సన్యాస దీక్ష తీసుకున్నాడు. ప్రస్తుతం ఆయన 42 ఏళ్ల వాడు, జీవించి ఉన్నాడు. ఆయన రాంచి బీహార్ స్కూల్ ఆఫ్ యోగా యొక్క డైరెక్టర్. 4 సంవత్సరాల వయసులో సన్యాస దీక్ష తీసుకున్నాడు. ఈ యోగ నిద్ర యొక్క ఆయన యొక్క అనుభూతి ఎలా వచ్చిందో ఆయన ఏం చెప్పాడు అంటే, మొదట్లో ఇది ఇంకా ప్రపంచానికి ఆయన అందజేయలేదు. ఓ జైల్లో ఈయన్ని పిలిచారు, మా వాళ్ళ కాస్త హితబోధ చేయండి అని. వెళ్తే జైల్లో వాళ్ళు ఎలా ఉంటారు? ఈయన్ని వెక్కిరించడం, లాగడం, సిగరెట్ ప్యాకెట్ ఇచ్చి నువ్వు కాలుస్తావా అని ఈయన వెనక నుంచి తీకటం. ఇంకేం చేస్తాడు వాళ్ళకి హితబోధ? కూర్చోండి, నేను చేయొద్దు నేను చేయొద్దు అని యోగ నిద్ర ప్రాక్టీస్ అయినా 2 నిమిషాలు చేయించాడు. తను చేశాడు. ఒక వారం ఈ 2-3 నిమిషాలే నేను మీ చేత చేయిస్తాను, ఎందుకంటే ఎక్కువ మిమ్మల్ని బాధ పెట్టాను అన్నాడు. 2-3 నిమిషాలు కానీ తను చేసేవాడు వాళ్ళతో పాటు. వారం తర్వాత ఇంకా నేను చెప్పాను కదా, వారం అయిపోయింది ఇంకా ఐఎమ్ గోయింగ్ బ్యాక్ అన్నాడు. వద్దు మాకు క్షమించండి. ఆ సిగరెట్ ప్యాకెట్ ఇచ్చిన వాడు మూడో రోజు తర్వాత సిగరెట్ మానేశాడు. నేను చాలా తప్పు చేశాను, మీరు మాకు కష్టం ఇచ్చండి. తర్వాత ఆయన సూర్య నమస్కారాలు అంతా వాళ్ళకి నేర్పాను అని రాస్తున్నాడు. యోగ నిద్ర యొక్క ఫలితము చాలా విచిత్రంగా ఉంటుంది. మరి మాకు ఆ ఫలితాలు వస్తాయా? చిన్న కథ చెప్తారు. వివేకానంద ఇంగ్లాండ్లో శ్రద్ధ మీద ఒక లెక్చర్ ఇచ్చాడు. ఫెయిత్ అని ఒక మాట వాడాడు. ఆవజీవంత శ్రద్ధ ఉంటే కాదు, కొండల్ని కదపవచ్చు. లిటరల్గా ఈ స్టేట్మెంట్ కరెక్ట్. ఆవగింజంత శ్రద్ధ ఉంటే మీరు కొండల్ని కొండల్ని ఎందుకు కొండని కదపడం కష్టం. ఏ క్రేన్ పెట్టినా మీరు కొండని ఎత్తలేరు. ఇప్పటికీ ఇంట్లో సైన్స్ డెవలప్ అయినా కానీ కొండల్ని ఎత్తవచ్చు అని ఆయన చెప్పారు. ఒక ఆమె ముసలామె ఈ స్పీచ్ ఉంటుంది. ఆవిడ ఉన్నటువంటి అపార్ట్మెంట్కి ఎదురుకుండా కిటికీ ఉంది. కిటికీలు వచ్చి చూస్తే ఏం కనిపించేది కాదు, ఎందుకంటే ఎదురుకుండా ఒక చిన్న హిల్లక్ ఉంది. కొండ కాదు, హిల్లక్ అంటే తెలుసు కదా, ఒక పెద్ద రాయి, చాలా పెద్ద బౌల్డర్ ఉంది. కిటికీ తెరేయగానే ఆ బౌల్డర్ ఎదురుకుండా ఉండేది, ఆవిడకి ఏం కనిపించేది కాదు. మరి వివేకానంద ఏం చెప్పాడు, ఆవగింజ ఉన్నంత శ్రద్ధ ఉంటే చాలు కొండే కనిపిస్తున్నాడు కదా. కూర్చుంది ఆవిడ సర్దుకొని. ఏం చేస్తుంది? కొండని కదుగుతుంది. ఇందాక మీరు మీ శరీరంలో కాంతి ప్రసరింప చేస్తుంది, ఆ పక్కవాడి రోగం పక్కకి నయం అవుతుంది అని ఎలా ఊహించుకున్నారో ఆవిడ ఏం ఊహించుకుంటుంది? రెండు నిమిషాలు చాలని చెప్పాడు వివేకానంద. ఆవిడ రాత్రి అలా చేసింది మూడు. మొదటి రోజు చాలా బాగా చేస్తారు, రెండో రోజు మానేస్తారు. మన జాతికి చెందిన ఆవిడ ఆవిడ సరే కళ్ళు తెచ్చింది. రాయి ఎక్కడే ఆవిడ, రాయి ఎక్కడే ఉంటే ఆవిడకు ఐ నో ఇట్ విల్ బి దేర్. ఆవిడ ఏమంది అంటే, నాకు తెలుసు అది అక్కడే ఉంటుంది. మీరు ఫలితం రాకపోవటానికి కారణం ఈ కథ గుర్తుంచుకోండి. మరి కథ అంతరార్థం ఏంటి మాస్టర్ అని అడగండి. కథ అది, ఐ నో ఇట్ విల్ బి దేర్, నాకు తెలుసు, నేను ఎంత ప్రయత్నించినా అది అక్కడి నుంచి కదలదు అనుకుంటూ చేసింది ఈవిడ గారు. కదలదు ఇంకేత, ఐ నో నువ్వేం దర్శించావు కదలదు అని. వేషాలు ఏమేస్తున్నావు కదలాలి అని. శ్రద్ధామయోయం పురుష యో ఏ శ్రద్ధస్త ఏవత. ఆ మాటకి అర్థం తెలియాలి మీకు. శ్రద్ధ పోయింది ఈనాడు ఆధ్యాత్మిక జగత్తులో, శ్రద్ధ లేదు ఎవరు. శ్రద్ధ అంటే నిర్వచనం అర్థం చేసుకోండి, మీరు దేన్ని విశ్వసిస్తారో ఫలితం వచ్చేంత వరకు దాన్ని పాటించడాన్ని శ్రద్ధ అంటారు. ప్రతిరోజు అది శ్రద్ధ అంటే, చదువుకుంటే డబ్బు వస్తుంది, ఇంకైతే ఫెయిల్ అయిపోయినా మళ్ళీ చదువుతాడు, ఫెయిల్ అయిపోయినా మళ్ళీ చదువుతాడు. దాన్ని ఏమంటారు, మార్చ్ సెప్టెంబర్. ఏంటి విశ్వాసం? చదివితే లాభం ఉంటుంది. ఆ లాభం దేనివల్ల వచ్చింది? శ్రద్ధ వల్ల వచ్చింది. శ్రద్ధ అంటే ఏంటి? ఆ లాభానికి ప్రతిరోజు కొంచెం ముందుకు అడుగు. ఆధ్యాత్మిక జగత్తులో అనేక సంస్థలలో నేను చూస్తాను, అనేక మంది ఆధ్యాత్మికత గురించి తెలుసును అనుకునేటటువంటి వాళ్ళతో వింటే చెప్తాను, నేను వినకపోతే వాళ్ళు చెప్పింది చాలా జాగ్రత్తగా వింటాను. అందులో నాకు కావాల్సిన గ్యారంటీగా చాలా పాయింట్స్ దొరుకుతూ ఉంటాయి. కానీ నాకు ఎక్కడ ఆశ్చర్యం ఇస్తుందో తెలుసా, అసలు మీరు ఎందుకు ఈ సాధన చేస్తున్నారో మీకు తెలియదు. లక్ష్యరహితమైనటువంటి సాధన. మన సాధనకు ఉద్దేశం ఏం లేదు, సాధన దేనికి కావాలి? సాధ్యాన్ని సిద్ధింపజేసుకోవటానికి. అవునా? పనిముట్టు దేనికి కావాలి మీకు? యు వాంట్ టు డూ సంథింగ్, సాధ్యము. ఆ పనిముట్టు ద్వారా అది సాధ్యం అవుతుంది. సాధ్యం అయిపోయాక ఏమవుతుంది? అది సిద్ధి అంట. సిద్ధి అంటే ఏంటి? సాధన ద్వారా సాధ్యాన్ని సాధించుట. ఏం సాధిస్తున్నారు మీరు మీ ఉపాసనల ద్వారా? అందువల్ల మీకు నిరాశలు వస్తున్నాయి, ఫలితాలు రావటం. ఎలా వస్తాయి ఫలితాలు? చెప్పిన అర్థమవుతుందా మీకు? మీరు జపం చేస్తున్నారు, పూజలు చేస్తున్నారు, యజ్ఞం చేస్తున్నారు, ఇవన్నీ సాధనాలు. సాధనాలు కరెక్ట్గా ఉండాలి. ఒక గుడ్డను కుట్టాలంటే సూది కావాలి, ఒక గోనెని కుట్టాలంటే దపనం కావాలి. సూదితో ఇలాంటి దాన్ని కుట్టలేము. అంతేత మీ సాధనలు మీ సాధ్యానికి తగిన స్థాయిలో ఉండాలి. టీ కాసుకోవాలి అంటే 5 నిమిషాలు మరగబెడితే చాలు. ఇనువుని కరిగించాలంటే అదే మెథడాలజీ. ఒక పాత్రలో ఇనువు పోసి ఆయన వేడి చేయాలి. కానీ ఎంతసేపు వేడి చేయాలి? ఏ విధంగా వేడి చేయాలి? వేడి చేయటం రెండింటికి ఒకటే. టీ కాసుకోవటానికైనా వేడి చేయాలి, మీరు ఇనువుని కరిగించుకోవటానికైనా వేడి చేయాలి. కానీ సాధనలు మారుతాయి. ఇక్కడ బ్లాస్ట్ ఫర్నెస్ కావాలి ఇనువుని కరిగించాలంటే, ముందు ఐరన్ ఓర్ రావాలి ఎక్కడి నుంచో. కరిగించాక కరిగిన దాన్ని నువ్వు చేతి ఇలా పట్టుకుని ఇలా ఉంచావు అనుకో, భలేగా ఉంటుంది. అది ఆటోమేటిక్గా దాన్ని మీరు టర్న్ చేయగలిగేటటువంటి ల్యాడిల్స్ ఉండాలి. మీకు ఇప్పుడు మీరు చేస్తున్నటువంటి ఉపాసనలు సాధనలు దేని కొరకు? మీరు చేస్తున్నటువంటి ఆ సాధన ఆ సిద్ధిని ఇవ్వగలదా? ఇందాక నేను టీ కాఫీ చెప్పే ఉదాహరణ అర్థమైందా? ఇనువు కరిగించాలి అనుకుంటే నిప్పు కావాలి, పాత్ర కావాలి, కానీ ఈ పాత్రలు సరిపోవు. దానికి కావలసిన పాత్రలు వేరుగా తయారు చేసుకోవాలి. పెద్ద పెద్ద పనులకి ముందు సాధనాలు నిర్మించుకోవాలి. ఏంటి పూజలు, ఏమిటి ఉపాసనలు, మీకు ఏమి అర్థమైంది ఆధ్యాత్మిక గురించి? అష్ట సిద్ధి నవనిధికే దాత, మొత్తము ఆధ్యాత్మిక విద్య. రెండు చెప్పాను నేను ఇవాళ పొద్దున్న క్లాస్ మొదలెట్టే ముందు. ఒకటి ఏం చెప్పాను అని, ద ఆర్ట్ ఆఫ్ లివింగ్. రెండవది ఏం చెప్పాను? ద ఆర్ట్ ఆఫ్ యూటిలైజింగ్ 7 ఎనర్జీస్. ఇది అర్థం చేసుకోండి. 7 శక్తిధారలను ఉపయోగించుకునేటటువంటిది ఆధ్యాత్మిక విద్య. మీరు శక్తిని ఉపయోగించుకోకపోతే అది ఆధ్యాత్మిక విద్య కాదు. అడుక్కోవటం కాదు ఆధ్యాత్మిక విద్య, సాధించటం. ఆ సాధించడానికి తగిన సాధనలు మీకు తెలియాలి. ఆ సాధనలు తెలుసుకోవటానికి ఇప్పుడు నేను చెప్పిన యోగ నిద్ర చాలా అద్భుతమైనటువంటి విధానం. అదొకటే విధానంగా చాలా ఉన్నాయి. కానీ ఇది యోగ నిద్ర కనుక మీరు కరెక్ట్గా ప్రాక్టీస్ చేస్తే మీకు కావలసినటువంటి సాధన శక్తి ఆటోమేటిక్గా వస్తుంది. ఈ మాట అన్నప్పుడు చాలామంది నాతో ఏమన్నారంటే, మాస్టర్ ఆటోమేటిక్గా అది వచ్చినప్పుడు ఇది ఈ గొడవ అంతా. ఆటోమేటిక్గా వస్తుంది అంటే ఉపయోగించుకుంటే వస్తుంది. ఒక ఉదాహరణ మీరు అర్థం చేసుకోండి, మీకు అర్థమవుతుంది. ఆటోమేటిక్గా వస్తుంది అంటే అర్థం ఏంటో. ఒక టేబుల్ మీద ఒక లోటా ఉంది, మీరేమనుకున్నారు అది ఖాళీగా ఉంది అని. మీ ఉద్దేశం ఏంటి అంటే అది ఖాళీగా ఉంది అని, కానీ అందులో నిండా నీళ్లు ఉన్నాయి. మీరు ఏ ఉద్దేశంతో చేయి ముందుకు పెట్టారు? ఖాళీగా ఉందని. తెలుసా తేడా మీకు ఏమవుతుందో? కదలదు. తర్వాత మీకు అర్థమవుతుంది అందులో నీళ్లు ఉన్నాయని. అప్పుడు ఏమవుతుందని కట్టగలుగుతారు. ఈ అనుభవం ఎవరికైనా వచ్చిందా మీరు? మీరు చెప్పిన ఉదాహరణ అర్థమైందని అంటే ఇది ఆటోమేటిక్ ప్రాసెసే. కానీ నీ ఆలోచన అది ఖాళీగా ఉంది అనుకున్నప్పుడు ఎంత శక్తి కావాలో అంతే ఇస్తుంది. నిండా ఉంది అన్నప్పుడు ఎంత శక్తి కావాలో అంత శక్తి. కానీ నువ్వు క్రియేట్ చేయాలి. ఇంకేత ఆటోమేటిక్ అన్నది ఆ ఉద్దేశంతో చెప్తున్నారు గురువులు. ఇంకేత ఆటోమేటిక్గా ఏం జరగదు. యు షుడ్ హ్యావ్ ఎ గోల్, ఓ లక్ష్యం ఉండాలి. నాకు చాలా ఆశ్చర్యం ఎక్కడ ఇస్తుందంటే మా వాళ్ళతో నవరాత్రి అనుష్ఠానాలు చేస్తారు. ఒకటి కరెక్ట్గా చేయరు వాళ్ళు, నాకు తెలుసు. నియమం ఇస్తారు, ఏమీ పాటించారు. మీరే చెప్పారు కదా మాస్టారు అంటారు నన్ను. నేనే చెప్తాను సినిమాకు వెళ్ళద్దు అని. నాకు చెప్పకుండా వెళ్ళిపోతాడు. అడిగితే ఎక్కడ వద్దంటాను అని అడగడు కూడా. వద్దన్న వినరు. పాయింట్ అర్థమైంది నేను చెప్పింది. గురువు ఎప్పుడు చెయ్యొద్దంటాడు అంటే మీరు ఎలాగో చెయ్యరు కదా. నేను చెప్పాక మీరు చేయలేదనుకోండి, ఇట్ ఈజ్ అన్ ఇన్సల్ట్ ఫర్ మీ కాదా. అంటే మీ ఇష్టం బాబు చేసి ఏ నియమాలు లేవయ్యారు. లాజిక్ అర్థమైందా? మీ యొక్క బలహీనత బట్టి మీకు రిలాక్సేషన్ వస్తుంది తప్ప మీ యొక్క గొప్పతనం వల్ల కాదు. మీరు చేత కాని వాళ్ళు కనుక మీ గురువులు మీకు ఫ్రీడమ్ ఇస్తున్నారు. అది కూడా అర్థం కావటం లేదు. మరి ఏ నియమాలు పాటించాలి మాస్టారు? ఏమి ఇక్కడేది సాధన శిబిరం లాంటిది నేను ఇప్పుడు కండక్ట్ చేయటం లేదు. ఈనాడు నేను మీకు ఈ 4 రోజుల్లో అప్పుడైంది 2వ రోజు నా కోరిక ఏంటి అంటే ఈ విషయం ఇంత గొప్పది. ఒక మామూలుగా కెమిస్ట్రీ ప్రాక్టికల్స్లోకి వెళ్తే నేను కెమిస్ట్రీ అని ఎక్కువ ఎందుకు అంటానంటే ఐ వాజ్ ఎ కెమిస్ట్రీ లెక్చరర్. ఇప్పుడు ఆ కెమిస్ట్రీ కూడా ఉండకి గుర్తులేదు నాకు. వెళ్ళినప్పుడు ఎయిమ్ అంటూ ఒకటి ఉంటుంది. ఇవాళ మేము ఇది లక్ష్యము, దీన్ని సాధించడానికి ఇది పద్ధతి థియరీ, ఆ థియరీని రిజల్ట్ రావడానికి ఇది ఎక్స్పెరిమెంట్. ఈ ఎక్స్పెరిమెంట్ చేస్తే ఈ రిజల్ట్స్ వస్తాయి. ఈ రిజల్ట్స్ వస్తే దీన్ని బట్టి ఇది మనము తెలుసుకోవచ్చు, ఇన్ఫరెన్స్ చేస్తాం. మరి ఇన్ని గాయత్రి అనుష్ఠానాలు చేసినటువంటి మహామహావ్యక్తి, గాయత్రి గురించి ఇంత తెలిసినటువంటి మహామహావ్యక్తి, గాయత్రి అంటే బ్రహ్మాస్త్ర ప్రయోగము అని గురుదేవుడు చెప్పారు. బ్రహ్మాస్త్రం అంటే ఏంటి? హనుమంతుడి లాంటి వాడు కూడా ఆ అస్త్రశక్తికి గౌరవిస్తాడు. పంటసైందా? హనుమంతుడికి అదేం చేయలేకపోవచ్చు. కానీ ఆ బ్రహ్మాస్త్రం యొక్క శక్తి ఎంతది అంటే దాన్ని మర్యాద ఇవ్వడానికి కట్టుబడి ఉంటాడు నియమానికి. ఆ బ్రహ మాస్త్రాన్ని ఉపయోగించుకోగలిగేటటువంటి గాయత్రిని ఇన్నేళ్ల బట్టి మనం తెలుసుకున్నా నింపుంది. తప్ప ఎక్కడ జరుగుతుంది? అనుష్ఠానం అయితే మొదలెడతారు కానీ ఆ రూల్స్ పాటించారు. అసలు టైం ప్రకారం చెయ్యరు. ఎప్పుడు మంత్ర జపం చేసినా ఈ రూల్ గుర్తుంచుకోండి, ఒకే చోట చేయాలి, ఒకే సంఖ్యలో చేయాలి. లేకపోతే ఆ మంత్రం మీకు ఉపయోగపడదు. తప్పు అది జరుగుతుంది. నన్ను చాలామంది అడుగుతారు అంటే మేము బస్సులో వెళ్తూ జపం చేసేసుకోవచ్చా మాస్టారు? ఏమో మరి ఆఫీసింగ్ టైం అయిపోతున్నా, ఇంతవరకు ఎవరిని బస్సులో తినేవాళ్ళని చూడలేదు. నేను తినే బయట చేస్తాను కదా, టైం అయిపోతుంది కదా. బస్సులో తిండ్రు, ఇంట్లోనే తింటారు. ఫాస్ట్ ఫుడ్స్ వచ్చాయి అనుకోండి ఇప్పుడు కొన్ని చోట్ల. భావం అర్థమవుతుందా నేను చెప్పింది? కొంచెం అవగాహన చేసుకోండి ఆధ్యాత్మిక యొక్క నియమాలను. అన్నిటికంటే చాలా ముఖ్యం ఏంటంటే ఒక లక్ష్యం పెట్టుకోండి. ఆ లక్ష్యం కూడా మీకే వదులుతున్నాను ప్రస్తుతం. కానీ గురు పూర్ణిమ నాడు చివర నేను చెప్పబోయేటువంటి స్పీచ్లో మొత్తం నేను చెప్తాను అంతా మీకు. కానీ అసలు మీరు ఎంత లక్ష్యం పెట్టుకోగలుగుతారు? మీ లక్ష్యం ఏమిటి నెక్స్ట్ గురు పూర్ణిమ లోపల? 2008 గురు పూర్ణిమకి మనం కలుసుకుందాం ఇక్కడ. ఇక్కడ అంటే మీరు ఎక్కడ నిర్ణయిస్తారో అక్కడ నెక్స్ట్ గురు పూర్ణిమ ఎక్కడ పెడతారు. దానికి ఒక సంవత్సరంలో మీరు ఎక్కడికి వెళ్ళదలుచుకున్నారు? గురువుల యొక్క ఈ జ్ఞానాన్ని, ఆధ్యాత్మికత యొక్క ఈ జ్ఞానాన్ని, ఈ సైన్స్ని, ఈ విజ్ఞానాన్ని విజ్ఞానం అంటే అర్థమైంది, ది ఆర్ట్ ఆఫ్ లివింగ్ మీకు తెలియాలి. మీరు ఎక్కడుంటే అక్కడ సంతోషం ఆనందం తెలుపుకాలి, అది ఆర్ట్ ఆఫ్ లివింగ్ అంటే.
కొంతమంది వ్యక్తులు వస్తే ఏమనిపిస్తుంది మనకు,
పోతే బాగుందిగా బాబు. కొంతమంది రావాలనుకుంటారు మీరు.
ఆర్ట్ ఆఫ్ లివింగ్ అంటే మీ యొక్క ఉనికి ఆ ఆనందాన్ని మనుషులకు కలిగించాలి.
గురువుల యొక్క ఆ సాధన ఎంత గొప్పది అంటే వాళ్ళ మూర్తులు కూడా మీకు ఆనందం కలిగిస్తున్నాయి.
సిద్ధిస్థాయి ఉన్నప్పుడు ఎంత ఆనందము,
సిద్ధిస్థాయి విగ్రహం ఉన్నా అంతే ఆనందం వస్తుంది. శ్రద్ధ ఉంటే, శ్రద్ధ అంటే నమ్మకం, నిజమైన శ్రద్ధ అంటే ఆచరణ. మీరు దేన్ని విశ్వసిస్తారు, ఇన్ యాక్షన్ ఇస్ సర్వీస్, లవ్ ఇన్ యాక్షన్ ఇస్ సర్వీస్.
భావార్థం కదా, ప్రేమ ఎప్పుడైతే ఆచరణలోకి వస్తుందో దాన్ని సేవ అంటాం.
ప్రేమ
ఎప్పుడైతే ఆచరణలోకి వస్తుందో దాన్ని సేవ అంటాం.
అలాగే బిలీఫ్ ఇన్ యాక్షన్ ఈజ్ సేమ్.
విశ్వాసం ఎప్పుడైతే ఆచరణగా మారుతుందో అది శ్రద్ధ అవుతుంది. లవ్ ఇన్ యాక్షన్ ఇస్ సర్వీస్.
ఈ స్టేట్మెంట్ అర్థమైంది కదా. బిలీఫ్ ఇన్ యాక్షన్ ఇస్ ఫెయిత్. చెప్పి నీ ఆచరణ దానికి తగినట్టు ఉండాలి. చిన్న ఉదాహరణ చెప్పి ఆపుతాను నేను. నాకు కారు డ్రైవింగ్ రాదు, నేను డ్రైవ్ చేయలేను అన్నవాడికి ఎప్పుడు డ్రైవింగ్ రాదు. ఓకేనా? చాలా మందికి డ్రైవింగ్ వచ్చినా డ్రైవ్ చేయలేరు. ఇంచేత ఒకళ్ళు నాకేం చెప్పేది అంటే, నాకేం భయం లేదు మాస్టర్, కారు పాడైపోతుందన్నాడు.
సరే, నాకేం అర్థం కాలేదు వాళ్ళ స్టేట్మెంట్ చేయటం. మీకు అర్థం అవుతే ఓకే,
అంటే వాళ్ళకి డ్రైవింగ్ చేయటంలో భయం లేట.
భయం ఏంటి?
కారు పాడవుతుంది.
ఎందుకు పాడవుతుందో మరి నాకు తెలియదు, భయం లేదు.
కానీ ఇంకొకటి చాలా జాగ్రత్తగా అర్థం చేస్తున్నారు. అసలు డ్రైవింగ్ మీరు ఎలా నేర్చుకుంటున్నారు?
మీరు డ్రైవింగ్ రాదు
ఎలా నేర్చుకుంటున్నారు? ఎక్కడ కూర్చుంటారు మీరు? డ్రైవింగ్ సీట్లో కూర్చుంటారు కదా. సీట్లో కూర్చొని ఏం చేస్తారు? డ్రైవింగ్ వచ్చిన వాడు ఎలాంటి యాక్షన్స్ చేస్తాడు, మీరు యాక్షన్స్ చేస్తారు, అంతే కదా. ఓ 10-15 రోజులు మీరు యాక్షన్స్ చేసేసరికల్లా మీకేమొస్తుంది? మరి మీరు ఆత్మలాగా జీవించగలిగితే మీకు ఆత్మ విజ్ఞానం ఎందుకు రాదు? ఎందుకు రాదు అంటే ఏం లేదండి, కారు పాడవుతుంది. ఓపిక లేదు, కాలు తిమ్మిరెక్కుతుందో. అక్కడ కారు పాడవుతుంది, ఇక్కడ కాలు తిమ్మిరెక్కుతుంది. అత్త టీవీలో ప్రోగ్రామ్ పోతుంది. అత్త ఎందుకో నాకు చెయ్యాలి అనిపించటం లేదు మాస్టర్. ఓకే, అనిపించకపోతే నేను ఏం చేస్తా? కానీ చెప్పిన ఉదాహరణ అర్థమైందా? శ్రద్ధ అంటే ఏంటి? కారు డ్రైవింగ్ రానివాడు కూడా నేను చెయ్యగలను అనేటటువంటి విశ్వాసంతో ఆ కార్యక్రమాన్ని చేస్తే డ్రైవింగ్ వచ్చి వస్తుంది. దీన్ని ఇక్కడ పెట్టుకోండి. చాలా సులభం, ఏంటి కష్టమేమి కాదు. కష్టం ఏంటి అంటే ఈ సూత్రాన్ని అర్థం చేసుకోవటం. శక్తిధారల విజ్ఞానం మీకు తెలియాలి. ఏంటి శక్తిధారల విజ్ఞానం? జీవించటం మీకు తెలియాలి. జీవించటం మీకు తెలియాక మీ శరీరంలో 5 సాధనాలు ఉన్నాయి.
స్థూల శరీరము, ప్రాణమయ శరీరము, మనోమయ శరీరము, విజ్ఞానమయ శరీరము, ఆనందమయ శరీరము.
ఏ శరీరాలను ఎలా ఎలా ఉపయోగించుకుంటే ఫలితాలు వస్తాయి, ఈ ఫలితాలని 17 రకాలుగా క్రోడీకరించారు మన ఋషులు, అష్టసిద్ధులు, నవనిధులు. ఇవి రాకపోతే మీకు ఆధ్యాత్మికత అనవసరం. ఇది మీ లక్ష్యం అవ్వాలి. అష్టసిద్ధి నవనిధికే దాత. హనుమంతుడు అది ఇవ్వగలడు. అశ్వరదీని జానకి మాత. గాయత్రి అది చేయగలదు, ఏదైనా చేయగలదు. కానీ గాయత్రి హనుమంతుడు కాదు చేసేది. మీలో ఉన్నటువంటి ప్రాణమే కోసం చేస్తుంది, మీలో ఉన్నటువంటి మనోమయ కోసం చేస్తుంది, మీలో ఉన్నటువంటి విజ్ఞానమయ కోసం చేస్తుంది, మీలో ఉన్నటువంటి ఆనందమయ కోసం చేస్తుంది. ఈ 4 కలిసి స్థూల శరీరాన్ని ఎలా ఉపయోగించుకోవాలో చేసుకునేటటువంటిది పంచాగ్ని విద్య, గాయత్రి యొక్క పంచముఖ